ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవా శ్రీ సాయి దేవా. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. శివుడు బోలా శంకరుడు, భక్తితో ఎవరు ఏది కోరినా ప్రసాదిస్తాడు. కేవలం ఆయన నామాన్ని స్మరించినంతనే మన పాపహరణం జరిగి చింతలు దూరమవుతాయి. ఈ విశ్వానికి ప్రభువు, సర్వవ్యాపి, సకల చరాచర జీవులను పాలించేవాడు, జగత్ రక్షకుడు, బ్రహ్మానంద స్వరూపుడు ఆ పరమేశ్వరుడే. శబ్దస్వరూపుడు, ఆది అంత్యము లేనివాడు, నిరాకారుడైన ఆ ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే ఈ సృష్టిలో ఏ కార్యమూ జరగదు. అటువంటి జగన్నాథనాథుణ్ణి వర్ణించే శివాష్టకాన్ని ముందుగా మనం విని తరిద్దాం.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడి ముదా சிவம் சங்கரம் செம்புமீசானமீடே வட்டாதோ நிவாசம் மகாட்டாட்டஹாசம் மகாபாபநாசம் சதா சுப்பிரகாசம் வட்டாதோ நிவாசம் மகாட்டாட்டஹாசம் மகாபாபநாசம் சதா சுப்பிரகாசம் கிரீஷம் கணேஷம் சுரேஷம் மகேஷம் சிவம் சங்கரம் செம்புமீசானமீடே கிரீந்திராத்மஜாசம் கிரஹீதார்த்ததேகம் கிரௌ சம்ஸ்திதம் சர்வதா பன்னகேகம் கிரீந்திராத்மஜாசம் கிரஹீதார்த்ததேகம் கிரௌ சம்ஸ்திதம் சர்வதா பன்னகேகம் சிவம் சங்கரம் செம்புமீசானமீடே கபாலம் த்ரிசூலம் கராபியாம் ததானம் பதாம்போஜனம் ராய காமம் ததானம் கபாலம் த்ரிசூலம் கராபியாம் ததானம் பதாம்போஜனம் ராய காமம் ததானம் பலிவர்த்தயானாம் சுராணாம் பிரதானம் சிவம் சங்கரம் செம்புமீசானமீடே சரச்சந்திரகாத்திரம் கணானந்த பாத்திரம் த்ரிநேத்ரம் பவித்ரம் தனேசஸ்ய மித்ரம் சரச்சந்திரகாத்திரம் கணானந்த பாத்திரம் த்ரிநேத்ரம் பவித்ரம் தனேசஸ்ய மித்ரம் அபர்ணா கலத்ரம் சதா சச்சரித்ரம் சிவம் சங்கரம் செம்புமீசானமீடே ஹரம் சர்பஹாரம் சிதாபூ விஹாரம் பவம் வேதசாரம் சதா நிர்விகாரம் ஹரம் சர்பஹாரம் சிதாபூ விஹாரம் பவம் வேதசாரம் சதா நிர்விகாரம் ஸ்மசானே வசந்தம் மனோஜந்தஹந்தம் சிவம் சங்கரம் செம்புமீசானமீடே ஸ்வயம் யஃ பிரபாதி நரஃ சூலபாணி படே ஸ்தோத்ரரத்னம் இஹ ப்ராப்ய ரத்னம் ஸ்வயம் யஃ பிரபாதி நரஃ சூலபாணி படே ஸ்தோத்ரரத்னம் இஹ ப்ராப்ய ரத்னம் சுபுத்ரம் சுதான்யம் சுமித்ரம் கலத்ரம் விசித்ரை சமாராத்ய மோக்ஷம் பிரயாதி விசித்ரை சமாராத்ய மோக்ஷம் பிரயாதி விசித்ரை சமாராத்ய மோக்ஷம் பிரயாதி
ఈ నెల అనగా మార్చి 7వ తేదీన సోమవారం నాడు మనందరం ఎంతో చక్కగా జరుపుకున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత 2 వారాలుగా శ్రీ కోటి శివకుమార్ గారు శివపంచాక్షరి జీవపంచాక్షరి పేరిట అందిస్తున్న ప్రసంగాలను విని ఉన్నాం. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో ఈ ప్రసంగంలోని చివరి భాగంలో శివపంచాక్షరి మంత్రంలోని వా యా అన్న అక్షరాలను సత్యసాయీషుడు బోధించిన పంచాక్షరి మంత్రం దేవుడున్నాడులోని నా డు అక్షరాలతో ఒక్కొక్కటిగా సమన్వయపరిచి అందించిన విశ్లేషణను మనం ఇప్పుడు విందాం.
రేడియో శ్రోతలందరికీ సాదరమైన సాయరం. శివపంచాక్షరి జీవపంచాక్షరి అన్న శివరాత్రి సందర్భంగా మనం చెప్పుకుంటున్న ప్రత్యేక శీర్షికలో మనము శ్రీ ఆదిశంకరాచార్య స్వామి ఇచ్చిన శివపంచాక్షరిని చర్చించుకుంటూ దానికి స్వామి చెప్పిన జీవపంచాక్షరిని సమన్వయించుకుంటున్నాం. 5 శ్లోకాలు గల శివపంచాక్షరిలో మనము 3 శ్లోకాలు ఇంతవరకు చెప్పుకున్నాము. ఇక 4, 5 శ్లోకాలని ఈ కార్యక్రమంలో మనం గమనిద్దాం. నామ సి అన్న మూడక్షరాలకి వర్తించే మూడు పద్యాల తర్వాత నాలుగో పద్యము వశిష్ట కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమశివాయ. వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు వంటి మహారుషులు, లోకమంతా కూడా వీరిని ఎంతో గౌరవించేటటువంటి ఋషివరేణ్యులు. వీరందరూ పరమశివుణ్ణి వారు కొలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా సమస్త దేవతలు కూడా ఈ శివదేవుణ్ణి, దేవదేవుణ్ణి కొలుస్తున్నారు. ఇటువంటి శివుడు ఎటువంటి వాడయ్యా అంటే, చంద్ర, సూర్యులు, అగ్ని ఈ మూడు కలిపి మూడు లోచనాల్లాగా ఉన్నవారు. శివుడికి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి, త్రిలోచనుడు కాబట్టి, చంద్రుడు ఒక కన్ను అవుతే, సూర్యుడు మరొక కన్ను అవుతే, అగ్ని మూడో కన్నుగా ఆయనకి నిలిచింది. అటువంటి శివుడికి నేను మొక్కుతున్నాను అని దాన్ని వకారము అన్న శబ్దంతో ఈ పద్యాన్ని సుభూషితం చేశారు ఆదిశంకర్లు. ఈ చెప్పిన వర్ణనంతా దీన్ని మనము ఎన్నో విధాలు అర్థం చేసుకోవచ్చు. అయితే మనము ఇంతకుముందు చెప్పుకున్న మూడు పద్యాలు వాటి వర్ణనలకి అనుగుణంగా చెప్పుకుంటే, మన ఈ శివపంచాక్షరిలోని ఈ ప్రయాణము అన్నమయ కోశం నుండి మొదలై ప్రాణమయ కోశం ద్వారా మనోమయ కోశం వరకు ఇంతవరకు వచ్చింది కాబట్టి, ఆ మనోమయాన్ని దాటి విజ్ఞానమయ కోశానికి వస్తున్నాము. ఈ విజ్ఞానమయ కోశము ఒక లక్షణము ఏమిటి అంటే, నిత్య అనిత్య వస్తు వివేకము కలిగింపచేసే విచక్షణ జ్ఞానము విజ్ఞానమయం. అంటే ఈ ప్రపంచంలో ఏది ఆత్మ, ఏది అనాత్మగా గుర్తించగలిగే విచక్షణ, ఏది విషయాన్ని నేను చూస్తే భగవత్తత్వం, భగవత్ విషయం వైపు చూస్తున్నాను, ఏది చూస్తూ ఉంటే నేను భగవత్ విషయం కాకుండా అనాత్మ వైపు చూస్తున్నాను. నిజంగా చెప్పాలంటే రెండు విషయాలు ఇక్కడ లేవు, ఉన్నదంతా భగవతత్వమే అని స్వామికి చెప్తారు. కానీ మనం ఈ చూసే విధానంలో భగవంతుడు లేని తత్వంగా ఒకటి గమనించి మనస్సు పరిగణింపజేస్తోంది కాబట్టి, ఆ విధంగా ఈ మనస్సు ప్రొజెక్ట్ చేస్తోంది కాబట్టి, దాన్ని నిజము అని అనుకోకుండా మనస్సు ఏ పరిభ్రమణ అయితే మనకి ఇస్తోందో, ఎటువంటి ప్రభావం చూపెడుతోందో, ఆ ప్రభావాన్ని ఈ బుద్ధి ద్వారా, విజ్ఞానం ద్వారా నిత్యమేది, అనిత్యమేది అని విచక్షణ చేసి ఆ జల్లడి పట్టి ఆ నిత్యమనే దాన్ని మాత్రమే సందేశాన్ని మనం పట్టుకోగలగడము, ఇది ఈ విజ్ఞానమయం యొక్క విశిష్టత. ఇలా ఎవరైతే పూర్వకాలము చేశారో, ఎవరైతే తమ జీవితం అంతా కూడా తామెవరో తాము తెలుసుకోవడం కోసము వచ్చిన ఒక అవకాశంగా భావించి అదే సాధనా క్రమంలో నిమగ్నమై తమ జీవితాంతము దాని కొంచెం దారపోశారో, అటువంటి వారందరూ ఋషులయ్యారు. అటువంటి ఋషుల్లో కూడా ఈ నిత్యమైన సత్యమైన జ్ఞానాన్ని అందుకుని ఎప్పుడు కూడా అదే స్థితిలో నిలిచిపోయినటువంటి మహా సితప్రజ్ఞులు ఇక్కడ పేర్కొనబడ్డ వశిష్ట, అగస్త్య, గౌతములు వంటి వారు. కాబట్టి ఎవరైతే ఆ దేవతత్వాన్ని, ఆ దైవతత్వాన్ని లోపల తెలుసుకుని స్థితంగా ప్రజ్ఞని పొందారో ఆ దైవం వైపు చూడ్డాన్ని, అటువంటి విజ్ఞానులు వారందరూ కూడా ఆ దైవాన్ని ఎప్పుడు కొలుస్తున్నారు అంటే, దానికి అభిముఖంగా ఉండేవారు ఎప్పుడూ కూడా దానివైపే చూస్తున్నారు, దాని దగ్గరగానే ఉన్నారు అని చెప్పడం. అంటే జ్ఞానానికి అతి దగ్గరగా చేరువుగా ఉన్నారు, వీరు జ్ఞానమై ఉన్నారు. ఇక అంతేకాకుండా ఎటువంటి వారు, ఈ దైవ స్వరూపం ఎటువంటిది అంటే, జ్ఞాన స్వరూపం ఎటువంటిది అంటే, శంకరాచార్య స్వామి ఇక్కడ మళ్లీ త్రిలోచనుడు అన్న అర్థం తీసుకొచ్చినా, అది ఇక్కడ బాహ్యపరంగా అన్నమయపరంగా కాకుండా విజ్ఞానమయపరంగా ఆయన సంభాషిస్తున్నట్టు మనం గమనించాలి. ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను అగ్ని. చంద్రమా మనసాజాత చక్షో సూర్యో అజాయత అని స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు వేదంలో ఉన్న ఒక పరిభాష. మనస్సుకు చిహ్నంగా చంద్రుడు, జ్ఞానానికి చిహ్నంగా సూర్యుడు అని తీసుకున్నప్పుడు, ఈ రెండు రెండు కళ్ళున్నప్పుడు మధ్యలోని లోచనము అగ్ని, వైశ్వానరుడు, అగ్నితో పోల్చడంలో ఒక చక్కని భావం ఏమిటి అంటే, మనస్సుతో ఈ రెండు కళ్ళు కూడా ప్రపంచంలో మనం చూడడానికి కావాలి కాబట్టి, ప్రపంచంలో బతకడానికి, జీవనం సాగించడానికి మనస్సు చాలా ముఖ్యము. మనస్సే మనిషి, మనిషే మనస్సు అని స్వామి మనస్సు మర్మము అన్న తన ఉపన్యాసాల ద్వారా ఎంతో చక్కగా మనకి చెప్తారు. కాబట్టి ఈ మొత్తము ఆధ్యాత్మిక మార్గంలో ఈ మనస్సును వదిలిపెట్టి దాన్ని దూరం చేయడం అన్న పద్ధతి మనం భావించకుండా, ఈ మనస్సు ఒక కన్నులాగా ఒక చక్షులాగా ఉంది, అయితే ఒక చక్షుతోనే ఎవరు చూడరు కాబట్టి రెండో చక్షువుగా జ్ఞానం కూడా ఉండాలి. అంటే చూసే మనస్సుకి జ్ఞానం తోడైనప్పుడు ఆ రెండింటి మధ్యలో అగ్ని, ఈ అగ్నే నిత్యానిత్య విచక్షణ జ్ఞానం. ఎందుకంటే అగ్నికి దేనన్నా కూడా దహించే శక్తి ఉంది. ఆ దహించినప్పుడు, ఒక బంగారాన్ని కూడా దహించినప్పుడు అందులోని ఇంప్యూరిటీ పోయి ఒక్క ప్యూర్ బంగారం మాత్రమే మిగులుండేట్టు చేస్తుంది. కాబట్టి బంగారం వంటి దాన్ని కూడా అది మలినాన్ని పోగొట్టి దాన్ని పవిత్రం చేస్తుంది. కాబట్టి పవిత్రపరిచే శక్తి ఒక్క అగ్నికుంది. అందుకనే పావనుడు అని అగ్నికి ఒక పేరు కూడా ఉంది, పవిత్రం చేస్తాడు. కాబట్టి అటువంటి పవిత్రం చేసే మూడో కన్నుతోనే శివుడికి చెప్పుకునే కథలో మనము పార్వతీదేవి ఆ శివుడు తనను వరించాలి అని తపస్సు చేయదలుచుకుంటే ఆ కైలాసానికి వెళ్లి ఆయన కోసం నిరీక్షణ చేస్తున్నప్పుడు కామదేవుడు అంటే మన్మథుడు ఆ పార్వతికి ఎన్నో విధాలు చెప్పి, నువ్వు ఎందుకంత శ్రమపడ్డం తపస్సు చేయడము, నేను చూసుకో నా శరములతో నా పంచశరములతో శివుణ్ణి నీవైపు వచ్చేంతగా నేను చేస్తాను అని ఆయన పంచశరములను సంధించినప్పుడు శివుడు తపోభంగమై ఆయన మూడో కన్ను తెరిచి దాని నుంచి వచ్చిన నిత్య అనిత్యం అనే జ్ఞానంతో ఆ కాముని మన్మధుణ్ణి నామరూపాలు లేకుండా మార్చివేశాడు అని కథ చెప్తుంది. ఇది ఎంతో గొప్ప సింబాలిక్ కథ. మనందరము కూడా మన్మధుడు అన్న కోరికతో తప్పించిపోతూ ప్రకృతి రూపాలైన మనము, అమ్మవారి బిడ్డలము, ప్రకృతి రూపాలైన మనము ఆ దైవతత్వాన్ని అందుకోవాలన్న తపస్సు చేస్తున్నప్పుడు, మధ్యలో కోరిక ద్వారా ఆ భగవంతుణ్ణి ఆ దైవాన్ని పొందాలనుకున్నప్పుడు తన నిత్యానిత్య విచక్షణ అనే మూడో కన్ను మనలో తెరిపించి ఆ కోరికను మెల్లిగా భస్మం చేయించేస్తాడు శివుడు. అటువంటి మంగళకారకుడు శివుడు. కాబట్టి ఆ వైశ్వానరలోచన అన్న దాంట్లో మనకి ఎన్నో గొప్ప భావాలు, మంగళకరమైన అర్థాలు గోచరిస్తాయి. అటువంటి భావాలన్నీ కూడా మనము చెప్పుకుంటూ రావచ్చు. ఇక ఈ చంద్రుడు అన్న చల్లని చూపు అంతేకాకుండా ఆ మనస్సుకి తోచిన చూపు, చాలా త్వరితంగా నడిచే గతిలో ఉన్న ఆలోచనలతో నడిచే ఇది. ఎందుకంటే చంద్రుడు ఆయన జలకారకుడు, అంటే ఆయన మనస్తత్వం జలంలాగా పారిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఆలోచనలు ఏ విధంగా సాగుతాయో అదేవిధంగా చంద్రుడు ఆ విధంగా సాగుతాడు. ఇక సూర్యుడు ఆయన మండే గోళం, అగ్ని, జ్ఞానం ఏ విధంగా మండుతుందో, అది ఎవరు ఏది తన దగ్గరికి వస్తుందో దాన్ని దేదీప్యమానంగా వెలిగింపచేస్తుంది, మరీ దగ్గరగా వెళ్తే కాలుస్తుంది కూడా. ఇది జ్ఞానానికి చిహ్నం. ఈ రెండూ రెండు కళ్లలాగా పెట్టుకుని నిత్య జీవితం సాగిస్తూ ఉంటే త్రిలోచనం కూడా తోడై ఎప్పుడెప్పుడు కామమ్మని తప్పించడానికి మొదలు చూస్తుందో అప్పుడు ఆ త్రిలోచనము తెరుచుకుని వైశ్వానరుడు అగ్నితో దాన్ని దహించి వేసి నిత్య అనిత్య విచక్షణ అనేది చక్కగా సాగుతుంది అన్న ఒక భావం ఇందులో ఆయన చూపెడుతూ, ఇటువంటి శివుడు, ఇటువంటి భావం మనకి అందజేసే శివుడు, వారికి నేను మొక్కుతున్నానయ్యా. అందుకని వకారము అనేది ఇక్కడ ఆయన ఎంతో అందంగా విజ్ఞానమయ కోశానికి ఆయన చూపెడుతున్నారు. అయితే ఇక్కడ మూడో కన్ను జ్ఞానచక్షువు అనేది, రెండు కళ్ళు సూర్యచంద్రాదులైనప్పుడు మూడో కన్ను మాత్రము నిత్య అనిత్య వివేకం మనకు కలిగించే జ్ఞానచక్షువు అన్న మాట చెప్పుకుంటూ మనము ఈ జ్ఞానచక్షువు ఎందుకు మనం ఉపయోగిస్తాము అంటే అది మోక్షము కోసం మాత్రం ఉపయోగిస్తాము. మోహక్షేమం మోక్షము, మోహమే మన్మధుడు. ఆ మోహాన్ని భస్మం చేసి క్షయం చేయడము అదే మోక్షము అని స్వామి మనకి చెప్పారు. కాబట్టి ఆ మోక్షము ఈ భూమిలో జీవులకు మనకు మన జీవితకాలంలో అది కలుగుతుందా, సాధ్యమా అనే ప్రశ్నకు చక్కగా చగరస్వామి, మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులు గాని వారికి అని, అది కావాలి అంటే ముక్తి కావాలి, జీవన్ముక్తి కావాలి అని మనకు చెప్తారు.
మోక్షము గలదా, మోక్షము గలదా, భువిలో జీవన్ మోక్షము గలదా, భువిలో గలదా, భువిలో Veena vaa
జీవన్ముక్తి అంటే ఏమిటి అంటే, జీవుడు ఆ మనస్సు అన్న బంధం నుంచి, మనస్సు అన్న పెంపరాల నుంచి కాస్త విడిగా నుంచుని దాని నుంచి ముక్తుడవడాన్నే జీవన్ముక్తి అంటారు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనస్సుని అంటిపెట్టుకుని, మనస్సునే పట్టుకుని నేను ముందరికి వెళ్తూ ఉంటే అది ఆ మనస్సుతో నాకు బంధం ఏర్పడుతోంది. అదే మనస్సుని నేను ఉపయోగించుకుంటూ కానీ దానికి కొంచెం దూరంగా ఉండి నేను దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు దాని నుంచి నాకు ముక్తి కలుగుతోంది. అందువల్ల అమృత బిందు ఉపనిషత్తులోని ఒక గొప్ప వాక్యాన్ని స్వామి ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని. ఈ మనస్సు ఒకటే కారణమవుతోంది అటు బంధానికి ఇటు మోక్షానికి అంటే. తెలుసుకుంటే మోక్షము, తెలియకుంటే బంధము అని అన్నమయ్య అంటారు ఒక కీర్తనలో. అదేవిధంగా ఈ మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కాని వారికి అన్న కీర్తనలో కూడా త్యాగరాజస్వామి ఇదే మాట మనకి చెప్తారు. విజ్ఞానమయ కోశం వరకు వచ్చి అక్కడ జ్ఞానచక్షు ద్వారా మనం మోక్షము చేసుకోగలితే మోక్షము తప్పకుండా మనకు వస్తుంది అన్న భావం చెప్తూ, దేవుడున్నాడు అన్న జీవ పంచాక్షరిలో స్వామి మనకి దేవుడున్నా నా అన్న తర్వాత అక్షరం దేనికోసం ఉంటుంది అంటే, తత్వము అనేది ఇంతవరకు వచ్చిన తర్వాత విచక్షణే కావాలి మనకి, కాని మనకి తెలివి కాదు, తెలివితేటలుండి కాదు. ఇక్కడ డుక్కులను కరణే అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టు డోకి ఆ తెలివితేటలుంటే సరిపోదు, నా అనే తత్వము నేనుగా భావించాలి అనేది చెప్పేది నా అని అనుకోవాలి. అంటే నా అనేది నేను అన్న తత్వం స్వామి 1997లో స్వామి తన పుట్టినరోజుకి ఇచ్చిన డిస్కోర్స్, ఆ ఉపన్యాసం రేడియో సాయి శ్రోతలందరినీ మరొకసారి పూర్తిగా శాంతంగా వినవలసిందిగా నా ప్రార్థన. ఆ మొత్తం ఉపన్యాసంలో స్వామి నేను అన్న ఉనికి మాత్రమే మనందరికీ నిజమైనది, అదే మనందరికీ ట్రూ ఐడెంటిటీ, అది తెలుసుకోవడే జీవితం యొక్క పరమ లక్ష్యం అనేది చాలా క్షుణ్ణంగా ఆ ఉపన్యాసంలో చెప్పారు. కాబట్టి ఇక్కడ నా అన్న తత్వము, దేవుడున్నాడులో నా అన్న తత్వము ఇక్కడ మొట్టమొదట ఈ బుద్ధికి తెలిసి ఈ ప్రపంచములో ఉన్న నా అన్న తత్వము, అంటే ఇక్కడ మా నాది అనుకునే తత్వము వదిలేసి నిజంగా నేను అన్న తత్వాన్ని పట్టుకోవడానికి. అందుకని నా అన్న దాంట్లో దేవుడు నా అన్న దాంట్లో రెండు నాలు వస్తాయి, ఒక నా విడవాలి, ఒక నా పట్టుకోవాలి. ఆ నా అనేది పట్టుకునేది నేనుకు సంబంధించింది, ఇంకో నా వదిలేసేది మనము నాదికి సంబంధించిందిగా మనం భావించి మనము ముందరికి వెళ్లాలి. ఇక శివపంచాక్షరులు ఆఖరిది అయిన పద్యము, యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ అన్న గొప్ప పద్యం. యజ్ఞము అన్నది భారతీయ సంస్కృతికి ఒక విశిష్టమైన భావము, ఒక పదము. ఇంకా ఎక్కడ వేరే సంస్కృతుల్లో కూడా మనకి యజ్ఞము అన్నదానికి ఒక ఈక్వలెంట్, ఒక సామ్యము ఉన్న ఎటువంటిది కనబడదు. యజ్ఞము అనేది ఒక్క భారతీయ సంస్కృతిలోని విశిష్టమైన భావం. ఆ యజ్ఞము స్వరూపం ఏమిటి అంటే శివుడే అని ఆదిశంకరులు చెప్తారు. అయితే యజ్ఞము అని మనం దేన్ని అర్థం చేసుకోవాలి అంటే, భగవద్గీతలో మనకి స్వామి బోధిస్తారు, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్ను బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని. ఏ విధంగా అయితే సర్వము బ్రహ్మము అని చెప్తున్నారో అదేవిధంగా యజ్ఞము ప్రతీది కూడా యజ్ఞమే అని చెప్తారు. అంటే బ్రహ్మపరంగా చేసే ఏదన్నా కూడా ఒక యజ్ఞమే. ఏతావత మన జీవితము ఒకవేళ బ్రహ్మచర్యంగా మార్చుకుని, అంటే ఒక పెళ్లి చేసుకోకుండా ఉండడం అన్న భావం కాకుండా, బ్రహ్మము వైపు అంటే మన జీవిత పరమార్థం వైపు గనక మనము నడుస్తూ అదే మార్గంలో ఉంటే, బ్రహ్మచర్యంలో ఉంటే గనక మనము, ఆ బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి అని ఎప్పుడు మనకు స్వామి చెప్తూ ఉంటారు, ఆ బ్రహ్మమే మనమవుతాము, అప్పుడు జీవితాంతము ఒక యజ్ఞమవుతుంది అన్నది భావించాలి మనం ఇక్కడ. అందుకని అప్పుడు దాని స్వరూపం ఏమవుతుంది అంటే శివుడవుతాడు. యజ్ఞస్వరూపాయ జఠాధరాయ, జటాలు ఆయనకి జుట్టు ఎంతో ఎంతో జటాల్లాగా ఆయన పెంచుకుని వాటిని చుట్టగా చుట్టి ఆ తలపైన ఆయన పెట్టుకుని జటాధరుడయ్యాడు. గంగ జటాధర గౌరీ శంకర గిరిజ మనోరమణ అని మనం భజన పాడుకుంటూ ఉంటాం. అంత జటమైన పెట్టుకోగలిగారు కాబట్టి ఈ జటిలమైన జటల్లో గంగ చిక్కుకుపోయి సకల మానవాళికి కూడా ఆవిడ సర్వాభీష్టాలు తెలుస్తోంది అక్కడి నుంచి వదిలిన ఒక పాయ వల్ల. గంగను భరించే శక్తి ఎవరికీ లేక శివుడు మాత్రమే తన జటాలో బంధించాడు అన్న కథ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ జటాధరుడు అంటే పరమశివుడు. ఎందుకు యజ్ఞస్వరూపాయ జటాధరాయ అంటున్నారు అంటే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈ జీవితాంతము దైవమే పరమావధి అని అనుకుని ఎవరైతే యజ్ఞస్వరూపంగా ఉన్నారో వారికి వారికి ఒక జుట్టు, తల మీద ఉన్న జుట్టు పెరిగిందా అది తగ్గిందా అన్నటువంటి ఒక భావం కూడా ఉండదు అన్న ఒక సాంకేతికం మాత్రమే అని మనం గమనించాలి. కాని అంతేకాకుండా అనాదిగా పెరుగుతున్నది ఇది, ఈ జుట్టు అనేది. ఎందుకంటే ఈయనకి ఆది అంతము లేదు. అనాదిగా పెరుగుతున్న జుట్టు మరి ఎంత పెరుగుండాలండి? ఈ జీవితంలో మనకి చూసుకుంటే గనక కొంత ఏజ్ వచ్చేసరికి అప్పటికి మనము ఒకవేళ గనక ఈ జుట్టును కత్తిరించుకోకపోతే ఎంత జుట్టు పెరుగుతుందో మనం ఊహించవచ్చు. అటువంటిది పరమశివుడు, అనాదిగా ఉన్న పరమశివుడు ఎంత జుట్టు పెరుగుండాలి? అందుకని జటాధరాయ అన్నది సమంజసంగా ఉంది అక్కడ. దాంట్లో ఒక కవిత్వ ధోరణి అందం కనబడుతుంది. అంతేకాకుండా ఆయన చేతిలో పినాకము పట్టుకున్నారు. పినాకహస్తాయ, పినాకము అనేది ఆయనకి కొంతమంది ఆయన త్రిశూలాన్ని పినాకం అంటారని అంటారు, కొంతమంది ఆయన ధనుస్సుని పినాకం అంటారు అంటారు. ఏది ఏమైనా కూడా శివ ధనుస్సు ఆయన పట్టుకుని దాని పినాకాన్ని సనాతనాయ, ఎవరైతే ఎప్పుడూ కూడా నూతనంగా, సనాతనము అంటే ఎప్పుడో పాతది అని అర్థం చేసుకోకూడదు మనము, ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉండే సనాతనము అంటే ఈ క్షణం మాత్రమే, ఈ మూమెంట్ మాత్రమే సనాతనమవుతుంది. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ లేనటువంటిది సనాతనమవుతుంది. మూడు ఉన్నది కాలం అవుతుంది, సనాతనం కాదు అది. ఎప్పుడు కూడా టైంలో లిమిటెడ్ సనాతనం కాదు. భగవంతుడు కాలాతీతుడు కాబట్టి అది ఈ మూమెంట్, దిస్ హియర్ అండ్ నౌ, నౌ అన్నది మాత్రమే ఎటర్నల్ అవుతుంది. సనాతనము అన్నదానికి ఆంగ్లంలో మనం ఉపయోగించే పదం ఎటర్నల్. ఎటర్నల్ అంటే ఎప్పుడూ కూడా ఇదే అయి ఇప్పుడే అయి ఉన్నది, అది ఎటర్నల్. ఎప్పుడు కూడా ఇప్పుడుగానే ఉంటుంది అంటే ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంటుంది, అది సనాతనం. ఇంకా నిత్యనూతనంగా ఉండేదానికి వయస్సు ఎంతండి? ఎవరినో ఊహించగలరా? అందుకని దానికి కాలంతో అసలు పరిమితమే లేదు. దానికి కాలం అనే దాంతో ప్రమేయమే లేదు అసలు. అటువంటిది దివ్యాయ దేవాయ దిగంబరాయ, ఇది ఎటువంటి తత్వము? మనలోన ఉన్న తత్వము అంటే దివ్యమైనది. ఎందుకు దివ్యమైనది అంటే ఇది ఆకాశతత్వం కన్నా కూడా అతి సూక్ష్మమైన తత్వం. ఏ తత్వం వల్ల అంతా కూడా మనం తెలుసుకోగలుగుతున్నాము, ఏ తత్వంలో అంతా గోచరిస్తోందో, ఏ తత్వం ఎప్పుడూ లేకుండా ఉన్నదో, నేను అన్న భావము ఉన్నంతసేపు ఈ తత్వంతోనే ఉంది కాబట్టి, ఇటువంటి తత్వంలోనే అన్ని ఆకాశం కూడా ఈ తత్వంలోనే కనబడుతోంది కాబట్టి, ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ తత్వము అందులో దానికి మలినం ఏ విధంగా అంటుతుంది, దానిలో ఎన్ని జరిగినా కూడా ఏమంటుతోంది? ఈ జీవితంలో మనం ఎన్నో చూశాము, ఈ మన ఎరుకలోకి ఎన్నో వచ్చే మనకి మన ఎరుకలోకి ప్రదేశాలు, మన ఎరుకలో అనుభవాలు ఎన్నో వచ్చాయి. ఈ అనుభవాలు ప్రదేశాలు ఇవన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు ఏమయ్యాయి? అవి ఈ ఎరుకను ఏమన్నా చేశాయా? దాన్ని ఏమన్నా అంటుకోగలిగాయా? ఏమి అంటగలేకపోయాయి. దానిపైన ఒక సినిమా మీ తెర మీద ఉన్న కథలాగా వచ్చేసి వెళ్లిపోయాయి. కాబట్టి ఏమి వచ్చి వెళ్లినా కూడా అంటని తత్వం కాబట్టి దివ్యమైనది. దివ్యాయ దేవాయ, అంతేకాకుండా దివ్యము దేవాయ అన్నప్పుడు ఇక్కడ దేవాయ అనేది దీప్తమయమంతమైనది అంటే వెలిగేది అన్న ఒక భావం మనం తీసుకోవచ్చు. దేవాయ అని దివ్యాయ దేవాయ, ఇది ఎందుకు వెలుగు అంటే దీని వెలుగులోనే సమస్తం కనబడుతోంది మనకి. స్వామి ఒక ఉపన్యాసంలో ఆయన చెప్పారు, మీరు బయట ఏదన్నా చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో సృష్టిలో అది సూర్యుడు వెలుగు ద్వారానో లేకపోతే ఇంకొక ట్యూబ్ లైట్ వెలుగు ద్వారానో ఈ విధంగా దీనివల్ల కనబడుతోందేమో అని మీరు భావిస్తారు. మరి ఒకటి ఆలోచించండి, మీరు పడుకుని కళ్ళు మూసుకున్నప్పుడు మీకు కల వచ్చినప్పుడు అది చూడగలుగుతున్నారే, అది ఏ వెలుతురులో చూస్తున్నారు అని అడిగారు స్వామి. దీనివల్ల మనకేమర్థం అవుతుందంటే అప్పుడు స్వామి దాన్ని చెప్పారు, నేను అన్న భావం ఏదైతే ఉందో అది స్వయం జ్యోతి, స్వయం ప్రకాశకము. ఆ స్వయం ప్రకాశకానికి బయట ఒక జ్యోతి కావాలి అనేది అవసరం లేదు, అదే ప్రకాశకము. అంటే అదే దేవాయ, దివ్యాయ, దేవాయ, దిగంబరాయ. ఈ తత్వము, ఈ శివతత్వం ఎటువంటిది అంటే మనలో ఉన్నది, దానికి దిక్కులన్నీ దానికి అంబరంగా ఉన్నాయంటే దానికి ఒక వలువలాగా ఉన్నాయి, దానికి ఒక వస్త్రంలాగా ఉన్నాయి. దిక్కులన్నీ వస్త్రంగా ఉన్నాయి అంటే అర్థం ఏమిటి అంటే ఎంత ఎక్స్పాన్సివ్ గా ఉంది ఇదంటే, ఎంత దూరము అనేది కాదు, ఎంత ఎక్స్పాన్సివ్ అంటే ఇది లేని ప్రదేశం లేదు, ఇదే అంతా అయి ఉన్నది. ఒక ప్రదేశానికి కొత్తగా తెలిసిందంటే అది కూడా ఈ ఎరుకలోనే ఉన్నది. కాబట్టి దిస్ ఈజ్ ద ఫార్దెస్ట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అటువంటిది దిగంబరుడు. కాకపోతే ఇది ఫార్దెస్ట్ ఎండ్ వరకు ఉన్నా కూడా ఇందులో వాట్ ఈస్ దిస్, ఈజ్ దేర్ సంథింగ్ అంటే నథింగ్. ఎందుకంటే ఇఫ్ దేర్ ఇస్ ఎ థింగ్, ఒకటి థింగ్ అనేది ఉంటే, వస్తువు అని ఉంటే, ఆ వస్తువును చూసేవాడు ఇంకోటి ఇంకో తత్వం ఉంటేనే వస్తువు ఉంటుంది. చూసే తత్వం ఇదైనప్పుడు ఆ తత్వానికి ఇంకా వస్తువు ఎట్లా, అది వస్తువు కానిది. అంటే నో థింగ్ అనమాట, నథింగ్ అంటే ఇది నథింగ్ అయినప్పుడు, నో థింగ్ అయినప్పుడు అది ఏ విధంగా దాన్ని మనము ఏదన్నా కలిగి ఉందని చెప్పాలి. అందుకని చెప్పడానికి శంకరాచార్య స్వామి గారి సంస్కృతంలో చక్కని ఉపయోగించిన పదం దిగంబరాయ, అంటే ఏమీ లేనిది అని అర్థం. అంటే దివ్యాయ, దేవాయ, దిగంబరాయ, తస్మై యకారాయ నమశివాయ అని ఆ శివుడికి మరొకసారి ప్రణమిల్లారు. ఇది ఆనందమయ కోశానికి సంబంధించింది. మనము అన్నమయం నుంచి మొదలుపెట్టి ప్రాణమయానికి వచ్చి మనోమయానికి వచ్చి విజ్ఞానమయం వరకు వచ్చి అక్కడ వకారం చెప్పుకుని, అన్నమయం దగ్గర నకారం చెప్పుకుని, తర్వాత ప్రాణమయం దగ్గర మకారం చెప్పుకుని, మనోమయం దగ్గర శికారం చెప్పుకుని, విజ్ఞానమయం దగ్గర వకారం చెప్పుకుని, ఇప్పుడు ఆనందమయ కోశానికి వచ్చాము. ఇక్కడ యకారం చెప్పుకుంటున్నాం. యకారము, ఆనందమయ కోశానికి సంబంధించిన ఈ యకారము ఎటువంటిది అంటే ఇదొక క్షీరసాగరం లాంటిది.
క్షీరసాగర విహార అపరిమిత ఘోర పాత కవిధార క్రూర జన గణ విదూర నిగమ సంచార సుందర శరీర విభంగ శ్రీరామ సమరరి కుసల్లోతాంగ శ్రీత మానవ తరంగ జలక శృంగార జలచ భృంగ రాజ వేష శ్రీరామ రమణీయ కర సుభూష రాజను దళిత భాష శ్రీ జాగ రాజాది భక్త పోష సాగర విధార ఘోర పాద కవిదార పూర జన గణ విదూర నిగమ సంచార సుందర శరీర
ఇక్కడ హృదయానికి సంబంధించిన తత్వం ప్రేమతత్వం స్వామి చెప్పినట్టు. ఇదంతా క్షీరమే, ఇక్కడ క్షారమేమీ లేదు. ఈ క్షీరసాగరంలో చాలా హాయిగా పడుకుని శయనిస్తున్నటువంటి ఈ శివతత్వము, విష్ణుతత్వము, బ్రహ్మతత్వము ఏమనుకున్నా కూడా ఈ మహాతత్వము, దివ్యతత్వము, ఇది అందరిలోనూ హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పినట్టు అన్ని ఇన్ని రూపాల్లోనూ కూడా అది స్థితమై ఉంది కాబట్టి దాన్ని గుర్తించగలగడము, దాన్ని తెలుసుకోగలగడము అది అన్నిటికన్నా చివర జరిగే ప్రయత్నము, అన్నిటికన్నా చివరకున్న ప్రయత్నము కాబట్టి డుకారంతో స్వామి దాన్ని ముగించారు. ఎందుకంటే మనకి తెలుగులో ఒక మహాతత్వాన్ని, రామతత్వాన్ని, శివతత్వాన్ని, ఏ తత్వాన్న చెప్పినప్పుడు దానికి పుల్లింగము ఉపయోగించి తెలుగులో వాంగ్మయంలో దానికి శివుడు, రాముడు, కృష్ణుడు ఈ విధంగా మనం డుకారంతో ముగిస్తాం. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్న దాంట్లో చివరి జీవాక్షరంలో చివరి అక్షరము స్వామి డు అని పెట్టి ఇది అన్నిటికన్నా చివరి తత్వంగా ఇక్కడ ముగించారు. అంటే యకారము ఆనందమయ స్వరూపము, ఆనంద కోశము అనేది, ఆనందమయ కోశం అనేది చివరిది కాబట్టి దాన్ని మించిందేమీ లేదు కాబట్టి ఇక్కడ డుకారంతో ముగించారా అని ఒక భావం మనం చెప్పుకుంటున్నాము. ఆ విధంగా దేవుడున్నాడు అనేది ఓం నమ శివాయ నమశివాయకి శివపంచాక్షరికి మనము జీవపంచాక్షరికి మనము ఒక సమన్వయము ఈ రోజు మనం చెప్పుకోగలిగాము అంటే ఇది కేవలం స్వామి కృప మాత్రమే. ఇక్కడ మనము ఒక్కసారి తిరిగి చరిత శ్రవణం చేసుకోవడానికి శివపంచాక్షరి ద్వారా ఈ వస్తు భ్రమితమైన జీవిత ఒక సృష్టిలోంచి క్రమక్రమేణా మనము అంతర్ముఖమవుతూ లోనికి ప్రయాణం చేస్తూ అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశం వరకు వెళ్తూ మన జీవితం అన్నగతమే కాదు ఆనందమయం అని చెప్పుకుంటూ అంతవరకు వెళ్తున్న ఈ జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మనం ఆనందాన్ని అతి త్వరలో పొందొచ్చు అని భావిస్తే దానికి ఈ రోజున మనకు అర్థమయ్యే తత్వంలో స్వామి చెప్పిన మంత్రము దేవుడున్నాడు అన్న పంచాక్షరి. అది జీవ పంచాక్షరిగా తీసుకుని నమశివాయకి మనము నమశివాయ అనే విధంగా చెప్పుకుంటాము. అదేవిధంగా దేవుడున్నాడు అని మన నరనరాలా జీర్ణించుకుని నేను ఈ దేహాన్ని కాదు, నేను లోపలున్న దేహిని అన్న ఒక గట్టి భావాన్ని మనము పెంచుకుంటూ ఇదే నేను దేవుడుగా ఉన్నాను అన్న ఒక భావంతో గనక మనం జీవించగలిగితే అహం బ్రహ్మాస్మి అన్న ఒక గొప్ప సూత్రాన్ని మనము నిరూపించిన వాళ్ళమవుతాము. కాబట్టి ఎంతో చిన్నదిగా అనిపిస్తున్న ఈ దేవుడున్నాడు అన్న జీవాక్షరాలులో ఇంత గొప్ప విషయము నమశివాయ వరకు మనం తీసుకెళ్తాయి అన్న ఒక భావము ఇటు నుంచి అటు చూస్తే మనకి తెలుస్తుంది. కాబట్టి అటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఈ దేవుడున్నాడు అనేది చాలా మనకి సరళంగా కనబడుతుంది. కాబట్టి ఇటువంటి భావాలు మనకి స్వామి ఇంకా కలిగించాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కూడా స్వామి మనము మన ఏ విధంగా కోరుకుంటున్నారో, ఎటువంటి బంగారు దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా మనం సంబోధిస్తున్నారో అటువంటి సంబోధనలకి మనము అర్హులము నిజంగా తొందరగా కావాలి అంటే వాటిని మనంగా భావించి ఆ దివ్యాత్మ స్వరూపులుగా, ఆ ప్రేమ స్వరూపులుగా మనం అటువంటి జీవితం కొనసాగించాలి అన్న ఒక చిన్న ఆలోచన ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనని ఒక ప్రేయర్గా, మనందరి తరఫున ఒక ప్రేయర్గా, ఒక విన్నపంగా స్వామి కోరుకుంటూ స్వామి ఆశీస్సులతో ఆయన కోరుకున్నది మనం ఏదన్నా కావచ్చు అన్న ఒక భావంతో నేను ఈ శివ పంచాక్షరి జీవ పంచాక్షరి అనే శీర్షికని ఇక్కడితో ముగిస్తున్నాను. సాయిరాం.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ తస్మై నకారాయ చందన చర్చితాయ
శ్రోతలందరూ చక్కగా విని ఆనందించారు కదూ. శివ పంచాక్షరిని, జీవ పంచాక్షరిని చక్కగా సమన్వయపరుస్తూ అందులోని భావాన్ని వివరిస్తూ స్వామి సందేశాన్ని మనందరితో పంచుకున్న శ్రీ కోట శివకుమార్ గారికి శ్రోతలందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం నిత్యం శివస్మరణలో తరించాలని ఆ సాయేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈనాటి మన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. శ్రోతలందరూ ఈ కార్యక్రమంపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను listener@radiosai.org ఈమెయిల్ ద్వారా పంపగలరు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు వేదం శిక్షణా తరగతిని వింటారు. జై సాయిరాం.